క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామున శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూసినందుకు మీకు వందనాలు. ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. అనేకులు దేవునందు నమ్ములాగన దేవుని వాక్యం ముందు బలపడలాగా మీరు ప్రార్థన చేయగలని విడుకుంటున్నాను. ఈరోజు మాట్లాడుకునే అంశము ఆమోసు గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ఆమోస్, లేదా ఆమోసు గ్రంథం యొక్క వర్తమానం ఏంటన్న విషయం మనం తెలుసుకుందాం. ఈ వాక్య భాగంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నతుల సర్వాధికారి సర్వలోక రక్షక, మీ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ పరిచయం అంతా మీరు తోడుగా ఉండి సహాయపడగలను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, వినబోచున్న వారిని మీరు దీవించండి ప్రభా. ఎవరికైనా ఏదైనా అవసరతలు ఉండే నా ప్రభా, ఆర్థిక అవసరతలు కానివ్వండి, ఆరోగ్య అవసరతలు కానివ్వండి ప్రభా. యేసు క్రీస్తు నామమున మీ చిత్తానుసారముగా అవి తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పరిచయం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలరని యేసు క్రీస్తు నామం విడుకుంచిన తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథం యొక్క ప్రాముఖ్యత. ఆమోసు చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త. ఆమోసు పరిచర్య చేసిన సమయం ఎప్పుడంటే, ఒక ప్రక్క యెషయా మరియు మీకా, అదేవిధంగా హోషేయా చేసిన పరిచర్య సమయంలోనే ఆమోసు కూడా ఆయన పరిచర్య చేయడం ఆరంభించాడు. ఆమోసు చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినా కానీ అందరి చిన్న ప్రవక్తల కంటే ముందుగా ఆమోసు తన పరిచర్యం చేయడం జరిగింది. సో ఆమోస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్మాల్ ప్రాఫిట్స్ ఆర్ మైనర్ ప్రాఫిట్స్ హు డిడ్ హిస్ మినిస్ట్రీ. ఆమోసు 1:1 దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యూదా రాజైన ఉజ్జియా దినముల్లోను, ఇస్రాయేలు రాజుగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినముల్లోను. సో ఇరువురు రాజులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఉజ్జియా దినముల్లో అదేవిధంగా యెరోబాము దినముల్లో భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు, భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇస్రాయేల్ను గూర్చి తెకోవాలోని పశుల కాపురలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. సో ఆమోసు ఏ గ్రామానికి సంబంధించిన వాడు? తెకోవా అనే గ్రామానికి సంబంధించిన వాడు ఆమోసు. కానీ ఆమోసు చేసిన పరిచర్య ఎక్కడంటే ఇస్రాయేలు ప్రాంతంలో. అప్పటికి రాజ్యము చీల్చబడింది. ఉత్తర ప్రాంతమును ఇస్రాయేల్ అంటారు, దక్షిణ ప్రాంతాన్ని యూదా ప్రాంతం అని చెప్పేసి అంటారు. సో ఆమోసు యూదా ప్రాంతానికి సంబంధించిన వాడు, యూదా ప్రాంతానికి చెందినవాడు, అదేవిధంగా తెకోవా అనే చిన్న గ్రామానికి సంబంధించిన వాడు. ఆయన చేసిన పరిచర్య మాత్రం ఎక్కడంటే ఇస్రాయేలు రాజ్యములో ఉత్తర ప్రాంతంలో ఆయన పరిచర్య చేశాడు. సో ఆమోసు గురించి మనం ఏం నేర్చుకుంటామంటే, ఆయన ఒక పశువుల కాపరి. కొందరు ఏమంటారంటే ఆమోసు గొర్రెల కాపరి అయి ఉండొచ్చు, కొందరు స్కాలర్స్ అంటారు. అదేవిధంగా కొందరు ఆయన పశువుల కాపరి ఉన్నా కానీ బాగా ధనవంతుడై ఉండాలి, ఎందుకంటే ఆయన వ్యాపారం చేసేవాడు. ఆమోసు యొక్క వృత్తి ఏంటంటే వ్యాపారం చేయటం, కాబట్టి ఆయన బాగా ధనవంతుని చెప్పేసి కూడా అర్థం చేసుకుంటారు. ఏది ఏమైనా కానీ ఆమోసు గురించి మనకు దేవుని లేఖనాలు ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయన ఒక చిన్న గ్రామానికి సంబంధించిన వాడు, ఆయన ఒక పశువుల కాపరి. ఏ సమయంలో దేవుని యొక్క దర్శనము ఆమోసుకు రాబడిందంటే యెరోబాము దినముల్లోనూ, అదేవిధంగా ఉజ్జియా దినముల్లోనూ. ఉజ్జియ రాజు వచ్చేసి యూదా ప్రాంతమునకు రాజు, యెరోబాము వచ్చేసి ఇస్రాయేలు ప్రాంతానికి రాజుగా ఉండటం ఆ సమయంలో జరిగింది. కాబట్టి ఈ ఆమోసుకు దర్శనం వచ్చిన సమయం ఎప్పుడంటే ఉజ్జియ మరియు యెరోబాము రాజుల కాలంలో ఆ దర్శనము వచ్చింది. దర్శనము కూడా ఎవరి నుంచి వచ్చింది గమనించండి, యెహోవా దేవుని నుంచి ఆ దర్శనం రావడం జరుగుతూ ఉంది. సో యూదా రాజైన ఉజ్జియా దినముల్లోను, ఇస్రాయేలు రాజు యెహోయాషు కుమారైన యెరోబాము దినముల్లోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు. ఈ భూకంపాలు అనే అంశం కూడా ఆర్కియాలజీ ద్వారా బయటపడింది. సో దే ఆర్ మెనీ ఎర్త్ క్వేక్స్ డ్యూరింగ్ దట్ టైమ్. ఆ సమయంలో చాలా భూకంపాలు వచ్చాయి. కానీ ఈ భూకంపం ఎటువంటిదంటే కొన్ని సంవత్సరాలు వారు దాన్ని గుర్తుపెట్టుకున్నారు. చాలా ప్రజలు ఆ సమయంలో చనిపోయినట్లుగా కూడా ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటుంది. సో ఆ భూకంపం రాక 2 సంవత్సరాల ముందు ఇస్రాయేల్ను గురించి తెకోవాలోని పశుల కాపరిలో ఆమోసునకు కనబడిన దర్శనము, ఆబ్వియస్లీ ఆ దర్శనము యెహోవా దేవుని నుంచి రావడం జరుగుతూ ఉంది. ఆమోసు అనే పేరుకు అర్థం ఏంటంటే కాపాడబడిన వాడు. నంబర్ 1, కొన్ని అర్థాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే కాపాడబడిన వాడు. 2వది, యెహోవా ద్వారా సహాయము పొందిన వాడు. గమనించండి, ఆమోసుకు అర్థం ఏంటంటే కాపాడబడిన వాడు, లేదా యెహోవా దేవుడి నుంచి సహాయం పొందినవాడు. 3వ అర్థం ఏంటంటే భారము మోయువాడు అని చెప్పేసి కూడా అర్థం వస్తుంది. హు బేర్స్ బర్డన్, భారము మోయువాడు. సో ఆమోసు 7:14 మనం ఏం తెలుసుకుంటామంటే, ఈయన నిజంగా ఒక ప్రవక్త కాదా అన్న విషయం తెలుసుకుంటాం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైన కాదు, ప్రవక్త యొక్క శిష్యునైన కాదు, కానీ ఎవరు మరి పశువుల కాపరినై మేడు పండ్లు ఏరుకుని వాడును. నేను అసలు ప్రవక్తనే కాదు, అయినా కానీ దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. దేవుని పరిచర్య చేయాలి అంటే వారికి డిగ్రీస్ ఉండాలా, సర్టిఫికేట్స్ ఉండాలా, డిప్లొమాస్ ఉండాలా, అవన్నీ అవసరం కాదు. దేవుడు ఎవరినైనా కానీ తన పరిచర్యలో వాడుకునగలడు. ఆమోస జీవితంలో గమనించేది అదే. హీఈస్ నాట్ ఈవెన్ ప్రాఫిట్, ఆయన ప్రవక్త కూడా కాదు. ఆయన ఈ ఇస్రాయేల్ ప్రాంతానికి సంబంధించిన వాడు కూడా కాదు. తెకోవా యూదా ప్రాంతానికి సంబంధించిన వాడు. అక్కడ నుండి ఆయన ఇస్రాయేల్ ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళి దేవుడిచ్చినటువంటి వాగ్దానమును ఆయన అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సో మనం అనుకోవచ్చు, పలానా ప్రాంతానికి చెందిన కాపరులు ఆ ప్రాంతంలోనే సేవ చేయాలా, పలానా ఊర్లో పుట్టిన కాపరులు ఆ ప్రాంతంలోనే సేవ చేయాలా. నో, దట్ ఈస్ ఆల్ నాన్ సెన్సికల్ ఐడియా. దేవుడు ఎవరినైనా ఎక్కడైనా వాడుకునగలడు. సో ఈ ఆమోసు గ్రంథంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏమిటి ఆ సమస్య అంటే సామాజిక అన్యాయము. ఆబ్వియస్లీ వి సీ దట్ ఎవ్రీవేర్. మన జీవితాల్లో కూడా మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉంటాం కదా, సామాజిక అన్యాయము, సొసైటల్ ఇన్జస్టిస్. ఆ సామాజిక అన్యాయము కూడా ఎందుకు జరుగుతూ ఉంది ఆ సమయంలో, ఆ మోసు ఆ పరిచర్య సమయంలో అంటే ఆబ్వియస్లీ పాపం వలన. ప్రజల యొక్క పాపమును గురించి మనం ఏషియా గ్రంథంలోనే నేర్చుకోవచ్చు. ఏషియా 1:4 దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, పాపిస్ట్ జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. ఇంకంతకంటే గొప్ప టైటిల్స్ ఎవరు ఇవ్వగలరు? పాపిస్ట్ జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరువు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఫినిష్డ్. దేవుడు డిసైడ్ చేశాడు మీకు శ్రమ వస్తుంది. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇక్కడ కొంచెం కాంట్రాస్ట్ అనేది మనం చూడాలి. ఆ ప్రజల యొక్క బుద్ధి ఎటువంటిది, వారు ఏం చేస్తున్నారు అన్నది దేవుని లేఖనం మనకు తెలియజేస్తూనే ఉంది. ఇక్కడ ఐజయా లేదా యెషయా ఏం చెబుతా ఉన్నాడంటే, రెండు పదాలు మనం గమనించాలి. యెహోవాను విసర్జించి ఉన్నారు, నెంబర్ వన్, యెహోవా దేవుడు ఎవరు? సృష్టికర్త. రెండో పదం ఆయన ఏం వాడతారంటే, ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. సో యెహోవా దేవుడు, ఇస్రాయేల్ యొక్క దేవుడు ఒక్కడే. వీరేం చేస్తున్నారంటే ఆ దేవుణ్ణి విసర్జించి వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద ప్రాబ్లం దట్ వి సీ హియర్. సో సామాజిక అన్యాయము, బికాస్ ఆఫ్ ద సిన్ వి సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇజ్రాయెల్. ఈ అన్యాయం అనేది గొప్పగా జరుగుతూ ఉంది ఆ రోజుల్లో. సో ఈ ఆమోసు గ్రంథంలో మనం ఎక్కడ చూసినా కానీ ప్రజల యొక్క ప్రవక్తను గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆమోసు, ఆమోసు గ్రంథం కూడా స్కాలర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ బుక్. ఎందుకంటే ఆయన ఒక ప్రక్క మనం ఏమి నేర్చుకున్నాం, పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకునేవాడు, సాధారణమైనటువంటి మనిషి. ఆయన మంచిగా చదువుకున్నాడా లేదా, ఆయనకు చదువు ఉందా లేదా, కొందరు ఏమనుకుంటారంటే ఆయన చదువు లేనివాడు అనుకుంటారు, కొందరు ఏమనుకుంటారంటే ఆయనకు గొప్ప విద్య ఉంది. ఎందుకంటే ఆయన ఆ హీబ్రూ భాషలో రాసిన విధానము, ఆ భాష వాడినటువంటి విధానం అంత గొప్పగా ఉంటుంది. మరి ఏ ప్రవక్తలో, చిన్న ప్రవక్తలు ఎక్కడ కూడా అటువంటి భాష కనపడదు. అంత గొప్ప భాషను ఆయన వాడి ఇక్కడ ప్రాబ్లమ్ను ఆయన వివరించడం జరుగుతూ ఉంది. చాలా చక్కగా రాసినటువంటి గ్రంథం ఆమోసు. సో ఈ ఆమోసు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ ప్రజల యొక్క ప్రవర్తన గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో 4:1 చూడండి, ఆమోసు 4:1, షోమ్రోను. షోమ్రోను అంటే సమరియా. ఈ సమరియా కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఎందుకు ప్రాముఖ్యమైనదంటే ఈ సమరియా ఇస్రాయేల్ ప్రాంతానికి ఒక క్యాపిటల్ సిటీ, ప్రాముఖ్యమైన పట్టణము. షోమ్రోను పర్వతమును గురించిన బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టువారులారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణమేదనగా. చూడండి, యెషయాలో మనం ఏం చూసాం, యెషయా 1:4, ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని, అదేవిధంగా యెహోవా ను విసర్జించి అని రెండు పదాలు ఆయన వాడటం జరుగుతూ ఉంది. లేదా రెండు పేర్లు, యెహోవా అనేది దేవుని యొక్క నామము, అదేవిధంగా ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు అనేది కూడా ఆయన నామము. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము, ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణం ఏదనగా. మనము ఈ ఆమోసు గ్రంథాన్ని చూస్తే, శ్రద్ధగా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, సుమారు 40-42 వరకు ఆమోసు యెహోవా దేవుడు, లేదా సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యానికి అధిపతి యొక్క యెహోవా అన్న పదాలను ఆయన వాడుతూ ఉంటాడు. ఇస్రాయేలు దేవుడు అని చెప్పి ఆయన చూపించడు. ఇస్రాయేల్ ప్రజలారా, ఈయన మీ దేవుడు, యెహోవా మీ దేవుడు, మీ దేవుడైన యెహోవా, ఇస్రాయేలు దేవుడైన యెహోవా అన్న పదాలను ఆయన వాడడు. ఎందుకంటే ఆమోస్ ఏం చూపిస్తున్నాడు దాన్ని బట్టి, యెహోవా దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన మీ ఒక్కరికే చెందినవాడు కాదు, మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఎందుకు? తను ప్రేమించి ఎంచుకున్న దేశం మీరు, తను ప్రేమించి ఎంచుకున్న ప్రజలు మీరు, కానీ ఆయన సర్వశక్తిమంతుడు. హీఈస్ ఆల్ ఓవర్, హీస్ పవర్ ఈజ్ యూనివర్సల్. సో ఆమోసు ఈ ప్రజలకు డైరెక్ట్గా ఇస్తున్నట్టు వర్తమానం ఏంటంటే, మీరు ఏదేదో అనుకుంటా ఉన్నారు, యెహోవా దేవుడు మీ వైపు ఉన్నాడు అనుకుంటాడు, మీరు ఎన్నో కలలు కంటున్నారు, కానీ గమనించండి మీకు శ్రమ రానై ఉంది. యెహోవా దేవుడు మీకు మాత్రమే చెందినవాడు కాదు, ఆయన సర్వ సృష్టికి దేవుడు అని అన్న వర్తమానాన్ని ఈయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. సో 4:1 మనం ఏం గమనిస్తామంటే, షోమ్రోను పర్వతం ఉన్న బాషాను ఆవులారా, ఎవరి ఆవులు, నిజమైన ఆవులా జంతువులా, కాదు, ఎవరి ఆవులు అంటే అక్కడ ఉన్న ఆడవారు, ఆ షోమ్రోను ప్రాంతంలో ఉన్నటువంటి ఆడవారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారికి ఉన్నది చాలక మాకింకా తీసుకురండి 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 అని చెప్పి వారి యజమానులు లేదా భర్తను బలవంతం చేస్తూ ఉంటే, ఆ భర్తలు ఆ యజమానులు ఏం చేస్తూ ఉన్నారు, భేదవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళపై పడి వారిని కొట్టి వారిని హింసించి వారి దగ్గర ఉన్నవి తీసుకువచ్చేసి వారి భార్యలకు ఇస్తూ ఉన్నారు. సో షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టు వారులారా, మీకు పానము తెచ్చి ఇవిడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి, సమస్య చూడండి. ప్రభు ఆయన యెహోవా తన పరిశుద్ధ తోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలము వచ్చుచున్నది, మీరు ఆడే ఆటలు సాగవు. చరిత్ర ప్రకారం చూస్తే ఈ యరోబాము, అదేవిధంగా ఉజ్జియారాజు సమయాల్లో కూడా ఏం జరుగుతుందంటే, మంచి స్వేచ్ఛ ఉంది వారికి, మంచి ఫ్రీడమ్ ఉంది, ఎటువంటి శత్రువు నుంచి కూడా ఎటువంటి ఆటంకము లేదు అన్నట్లుగా వారు ఉంటున్నారు. వారి రాజ్యం యొక్క బౌండరీస్ కూడా పెంచబడ్డాయి, వారి సరిహద్దులు పెంచబడ్డాయి, వారి జీవితాలు బాగానే ఉన్నాయి. పావర్టీ, పేదరికం మాత్రం అట్లాగే ఉంది, అది ఇంకా భయంకరంగా ఉంది. కానీ బాగా డబ్బున్న వారికి ఏం కావాలంటే ఇంకా కావాలి, అత్యాస ఎక్కువైపోతూ ఉంది, మాకు ఉన్నది చాలదు, మాకు ఇంకా కావాలి ఇంకా కావాలి. ఈ స్వేచ్ఛను, ఈ ఫ్రీడమ్ను అనుభవించేది ఎవరంటే పేదవారా, కాదు, బాగా ఉన్నవారు, చాలా ఆనందంగా ఉంటున్నారు, కానీ ఉన్నది వారికి సరిపోవటం లేదు. అందుకే అన్నారు సామాజిక అన్యాయము, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్జస్టిస్ ఇన్ దిస్ బుక్. ఈ భేదవారిని వారి బాధ పెట్టి వారి దగ్గర ఎంతో కష్టపడి సంపాదించుకున్న కూడా వీరు లాక్కొని వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ హౌ దేర్ లైఫ్స్ ఆర్. చాలా ఆశీర్వదింపబడ్డారు ఆ సమయానికి, ఎటువంటి బాధలు వారికి లేవు, ఉన్నవారికి ఎటువంటి బాధలు లేవు, రాజ్యానికి నెమ్మది శాంతి ఉంది, కానీ లోపల మాత్రం భేదవారిని ఇంకా బాధ పెడుతూనే ఉన్నారు. యెహోవా దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఏమని సెలవిచ్చాడు ఇశ్రాయేలుకు, మీరు భేదవారిని బాధ పెట్టద్దు, విధవరాలను బాధ పెట్టద్దు, వారికి సహాయపడాలని చెప్పేసి ఆయన ధర్మశాస్త్రం ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడేం చూస్తాం ఆమోస్ గ్రంథంలో, వారు దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎంత ఉన్నా కానీ సరిపోదు, ఇంకా ఇంకా కావాలి. అటువంటి వారికి దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు చూడండి, శత్రువులు మిమ్మును కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. మీరు అనుభవిస్తున్నారని చెప్పేసి ఏదో ఊహించుకుంటూ అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నారు, మీకంతా బాగానే ఉందని చెప్పేసి ఊహించుకుంటున్నారు. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మిమ్మల్ని కాపాడుబడి ఎవరూ లేరు. సో ఉజ్జియా మరియు ఈ యెరోబాము కాలంలో వారికి ఎంత శాంతి ఉన్నా కానీ లోపల రాజ్యం లోపల కనబడిన కుట్రలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు చూస్తున్నారు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అవన్నీ చూసి ఇంకా ఆయన తట్టుకోలేక, వీరికి సమయం వచ్చింది, వీరి సమయం దగ్గర పడింది, కాబట్టి ఆమోసు ఎంచుకొని నీవు వెళ్ళి నీ ప్రాంతాన్ని వదిలి అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలని చెప్పేసి దేవుడు ఎంచుకొని ఆమోసును పంపించడం జరుగుతూ ఉంది. సో ఆమోసు అంటాడు, షోమ్రోను పర్వతం ఉన్న బాషాను ఆవులారా, మీకు ఒక సమయం వస్తుంది, ఒక దినము వస్తుంది, అప్పుడు మీ శత్రువులు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు, గాలముల చేతను పట్టుకుని లాక్కెళ్ళిపోతారు. ఆమోస్ కేవలం పశువుల కాపరి, ఆయనకి వర్తమానం అంతా ఎలా తెలుసు, దర్శనం అయితే వచ్చింది, ఆయన చూశాడు. అదేవిధంగా మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఆమోసు ప్రయాణాలు కూడా ఎక్కువ చేసేవాడు. ఎందుకు, ఆయన వ్యాపారి, ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన ఆ పశువులను అమ్ముకోవటమో లేదా పశువుల వ్యాపారంతో ఆయన తిరుగుతూ ఉండేవాడు. సో ఎంతవరకు తిరిగి ఉండొచ్చు అంటే దమస్కస్ అనే ప్రాంతం వరకు కూడా తిరిగి ఉండొచ్చు. దమస్కస్ సిరియా అనేది ఇస్రాయేల్ పై భాగాన ఉన్నటువంటి దేశాలు అవి. సో ఆ ప్రాంతాలంత వరకు కూడా వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తారు. సో ఈయన అవన్నీ తిరిగి చూస్తూ ఉంటాడు కదా, అక్కడ జరిగేటువంటి క్రూరమైన కార్యాలు, ప్రజలు ఉన్నవారు లేని వారిని ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు. ఆబ్వియస్లీ మనకు కూడా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవే ఈ రోజుల్లో. కొందరు ఉన్నవారికి ఎంతున్నా సరిపోదు, పేదవాళ్ళ దగ్గర లాక్కోవాలి, లేకపోతే వారికి మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు, అదొక సాడిజం. సో ఇక్కడ కూడా మనం అదే చూస్తూ ఉంటాం, ఆమోసు తిరుగుతూ ఉన్నాడు ఈ వ్యాపారం. సో ఆబ్వియస్లీ ఆయన కొంత ఐడియా ఉంది, అక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా ఉన్నారు అన్న ఐడియా ఆయనకుంది కాబట్టి ఆ వర్తమానాన్ని ఆయన ఇవ్వగలిగాడు. సో 3:10 దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి, మీరు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరంలో బలాత్కారము చేతను దోపిడీ చేతను సొమ్ము సమకూర్చుకొందురు. సామాజిక అన్యాయము చాలా భయంకరంగా ఉంది వారి యొక్క పరిస్థితి. సో యెహోవా దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటి చూడండి, 7:8, యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నది ఏమి అని అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. సో వారికి శ్రమ వస్తుందని చెప్పేసి అన్నాడు కదా ఆమోస్కి, ఏ విధంగా తెలుసు, ఆబ్వియస్లీ ఆయన తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా యెహోవా దేవుడు కూడా హెచ్చరిక ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆమోస్ తిరుగుతున్న సమయంలోనే ఈ ఇస్రాయేల్ ప్రాంతం వారు, యూదా ప్రాంతం వారు కూడా అంతా చక్కగా ఉందనుకుంటున్నారు. ప్రాముఖ్యంగా ఇస్రాయేల్ ప్రాంతం వారు, మనకు ఎటువంటి హాని లేదు, మనం ఎంతో ఆనందంగా ఉన్నాము, కావాల్సినవి వస్తూ ఉన్నాయి, దౌర్జన్యం చేసినా భేదవారిని బాధ పెట్టి సంపాదించుకున్నా అన్నీ వస్తున్నాయి మనకి, కాబట్టి మనం సంతోషంగా జీవించవచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఉత్తర ప్రాంతం నుంచి అసీరియా సామ్రాజ్యం రానయ్యున్నదని వీరికి తెలియదు. కొద్ది కాలం తర్వాత ఏం జరుగుతూ ఉందంటే ఈ అసీరియా సామ్రాజ్యము దమస్కు ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తారు రానున్న రోజుల్లో. అంటే ఈ ఆమోస్ స్టాండ్ పాయింట్ నుంచి, ఆమోస్ కాలం నుంచి రానున్న రోజుల్లో అసీరియా ప్రాంతం వచ్చి ఇస్రాయేల్ను సర్వనాశనం చేసిపోద్ది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఏమని సెలవిచ్చిందంటే, ఒక కాలం వస్తున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకల చేతను మీలో శేషించి వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఆ సమయం వస్తుంది. ఎవరు ఆ శత్రువులు అంటే అసీరియా సామ్రాజ్యము. సో దేవుడిచ్చినటువంటి హెచ్చరిక ఏంటి, యెహోవా దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక 7:8, యెహోవా ఆమోసుని కనబడుచున్నది ఏమనగా ముట్టపు గుండె కనబడుచున్నదన్నను. సో ఈ ముట్టపు గుండె అంటే ఏంటి, వాట్ ఈస్ దట్, అ ప్లమ్ లైన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. ఆమోస్ 7:9, ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇస్రాయేలీల ప్రతిష్ఠ స్థలములు నాశనమగును, నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడును. ఈ యెరోబాము మహారాజు గొప్ప రాజు ఏమి కాదు, ఆబ్వియస్లీ జెరోబాం 1 జెరోబాం 2 అని చెప్పేసి ఉంటారు. వీరు ఏం చేశారంటే ఇస్రాయేల్ అందరినీ పాపంలో నడిపించారు. ఈ సమరియా ప్రాంతము, షోమ్రోను ప్రాంతము ఎందుకు చాలా ప్రాముఖ్యమని చెప్పానంటే, అక్కడ 2 బంగారు దూడలను నిర్మించి వారే యెహోవా దేవుడు ఇక పూజించండి అని చెప్పి ఈ రాజులు ప్రజలను నడిపించారు. మరి ఒకటి ఏమిటంటే, ఈ ఆమోసు పరిచర్య కూడా ఎక్కడ చేశాడు, బేతేల్ అనే ప్రాంతంలో ఆయన పరిచర్య చేయడం జరుగుతూ ఉంది. బేతేల్ అనే ప్రాంతానికి అర్థం ఏంటి, బయత్ ఏల్ అంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుడారము. సో ఈ బేతేలు మరియు దాను అనే ప్రాంతాల్లో ఈ విగ్రహాలు నిర్మించి ఈ ఇస్రాయేల్ ప్రాంతం నుంచి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో యెరూషలేమునకు ప్రయాణం చేయకూడదు. ప్రతి సంవత్సరం వారు ప్రయాణం చేసి వెళ్తారు అక్కడ ఆలయంలో ప్రార్థనలు జరిగించటకు. సో ఈ యెరోబాము ఆయన వంశస్థులు ఏం చేశారంటే, వీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే అన్ని పూజలు జరిగించుకోవాలి లేదా ఆరాధనలు జరిగించుకోవాలి, విగ్రహాలు పూజలు చేసి ఇంకేం చేస్తారు. సో ఈ ఆరాధనలన్నీ ఇక్కడే జరగాలని చెప్పేసి ఆయన కొన్ని రూల్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. సో ఆయన ఏం చేశారంటే ఇస్రాయేల్ అందరినీ కూడా ఈ యెరూషలేము ప్రాంతానికి రానివ్వకుండా అక్కడ ఈ ప్రాముఖ్య పట్టణాల్లో దాను మరియు షోమ్రోను ప్రాంతాల్లో విగ్రహాలను ఆరాధించేలాగా చేశాడు. ఏ విధంగా అంటే, ఈ విగ్రహాలే యెహోవా, ఈ విగ్రహాలే యెహోవా దేవుడు, ఇస్రాయేల్ దేవుడు, మీరు ఆరాధించండి. 1, ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే, యెరూషలేము దేవుని పట్టణము, యెరూషలేములోనే ఆలయం ఏర్పరచబడింది. ఆరాధన అంటూ జరగాలి అంటే ప్రతి సంవత్సరం యెరూషలేములోనే జరగాలి, మరి ఎక్కడా కాదు. యెరోబాము చేసిన తప్పేంటి, అక్కడ విగ్రహాలు నిర్మించడం, ప్రజలను అక్కడ తిప్పడం. సో 2, విగ్రహాలు పెట్టి ఈయన యెహోవా దేవుడు, ఈ విగ్రహాలే యెహోవా దేవతలు, మీరు ఆరాధించండి అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ ఆల్సో మిస్టేక్, బికాజ్ యెహోవా దేవుడు ఒక విగ్రహంతో పోల్చబడకూడదు. He is not a statue. ఈ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు 10 ఆజ్ఞల్లో ఆయన ఏం చెప్పాడు, మీరు ఎటువంటి విగ్రహాన్ని ఆరాధించకూడదు. దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ గనక ఆయన ఆత్మతోనే ఆరాధించాలి. హీఈస్ నాట్ సమ్ సార్ట్ ఆఫ్ అ స్టాచ్యూ. ఆయన ఒక విగ్రహాన్ని వారికి చూపించలేదు, ఈ విగ్రహం నేనే అని. సో విగ్రహారాధనలో వాళ్ళు పాల్గొన్నారు. ఈయన యెహోవా దేవుడు, ఇట్స్ కాల్డ్ సింక్రటిజం, ఈయన యెహోవా దేవుడు, ఈ విగ్రహాలు యెహోవా అని చెప్పి ఆరాధనలో మునిగిపోయినారు. ఆబ్వియస్లీ ఆల్ దట్ ఈస్ సిన్. రాజులు తెలిసి తప్పు చేశారు. కాబట్టి వారికి సమయం వచ్చింది. నౌ ఈస్ దేర్ ట్రబుల్ కమింగ్ అగేన్స్ట్ దెమ్. సో యెహోవా దేవుడు ఏం చేశాడంటే, ఈ మట్టపు గుండును నా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజల మధ్య వేయబోతున్నాను. ఏమిటి మట్టపు గుండు? ఆబ్వియస్లీ చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది, తాపి పని చేసేవారు కూడా ఈ పనిముట్టు గురించి తెలుసు. ఎందుకు, దేనికి వాడతారు ఈ పనిముట్టుని అంటే, గోడ సరిగ్గా ఉందా లేదా, ఒక అలైన్మెంట్లో ఉందా లేదా, స్ట్రైట్గా ఉందా లేదా అని చూడటానికి వాడతారు. దేవుడు ఈ మట్టపు గుండు ఎందుకు వేయబోతున్నాడు అంటే, తన ప్రజలు ఎక్కడ ఉన్నారు వారి ఆత్మీయ జీవితంలో, సరిగ్గా ఉన్నారా లేదా. ఆబ్వియస్లీ దేవుని లేఖనాల ప్రకారం చూస్తే వారు లేరు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారికి శ్రమ రానై ఉంది. ఈ మట్టపు గుండు ద్వారా ఆయన ఆమోసు చూపిస్తూ పోలుస్తూ, వారు చూడు ఇశ్రాయేలీయులు నా వాక్యానికి లోబడి లేరు, అనుగుణంగా లేరు, కాబట్టి శ్రమ వస్తుంది. ఆమోసు ద్వారా దేవుడిచ్చిన పిలుపు ఏంటి ఈ ప్రజలకు? ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే, వారిపై రానున్న శ్రమ, వారి పాపము, అక్కడ ఒక ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటన్నది చూసాం. సో దేవుడే ఇస్తున్నటువంటి పరిష్కారం చూడండి ఆమోసు ద్వారా. 5:14, మీరు బ్రతికినట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. దేవుడెవరు? సర్వ సృష్టికర్త ఎలోహీం, సైన్యములకు అధిపతి యెహోవా. సో ఇక్కడ ఏం చూపిస్తున్నాడు మరలా అంటే, ఈయన మీకు మాత్రమే సంబంధించిన దేవుడు కాదు, ఆయన సర్వ సృష్టికర్త, మీకు కూడా తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నాడు. 5:15, కీడును ద్వేషించి మేలును ప్రేమించుము, గుమ్మముల్లో న్యాయము స్థిరపరచుడి, ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించి వారి యందు కనికరించునేమో. కీడును వదిలేసి మేలును వెతుకుడి, కీడును ద్వేషించి మేలును ప్రేమించుము. చూడండి, మొదటిసారి కీడును వదిలేసి మేలును వెతుకుడి అన్నాడు, రెండవసారి కీడును ద్వేషించి, తిరస్కరించి ద్వేషించి మేలును ప్రేమించుడి. దట్ ఈస్ వాట్ వి ఆల్ షుడ్ డూ. Do not pay evil for evil. ఎవరో తప్పు చేశారు కానీ మనం కూడా తప్పు చేయటం న్యాయమా? అది దేవుని వాక్యం ప్రకారం మనం చేస్తున్నట్లా కాదు. We should not harm others. కీడును ద్వేషించి మేలును ప్రేమించుడి. సో ఆమోసు గ్రంథం మనం ఏం తెలియజేస్తూ ఉందంటే, దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన పార్షియాలిటీ చూపించేటువంటి దేవుడు కాదు. సర్వ సృష్టికర్త ఇశ్రాయేలు దేవుడు మాత్రమే కాదు, సర్వ సృష్టికి ఆయన దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే, తాను ప్రేమించిన ప్రజలను ఆయన విడుదల కలిగిస్తాడు. అదేవిధంగా ఆయన వారిపై కనికరము మరియు ప్రేమ కలిగి ఉంటాడు. Whoever loves God, he will show mercy and love towards them. ఆమోసు గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? సామాజిక అన్యాయం జరుగుతూ ఉంది, కానీ వారు మరిచిపోయింది అంటే, ప్రజలందరూ కూడా దేవుని యొక్క రూపంలో ఆయన పోలిక చొప్పున తయారు చేయబడ్డారన్న విషయాన్ని వారు గుర్తించుకోలేదు. మనము గుర్తుంచుకోవాలి, ఎవ్రీవన్ ఇస్ క్రియేటెడ్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. నువ్వు నేను కూడా సమానముగా తయారు చేయబడ్డాము. దేర్ ఇస్ నో హైయర్ అండ్ లోవర్ పీపుల్. నాకంటే ఎక్కువ, నాకంటే తక్కువ, నీకంటే ఎక్కువ, నీకంటే తక్కువ అనేది వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ నాన్ సెన్స్, నాట్ గాడ్. దేవుడు తయారు చేయలేదు, మనం తయారు చేసుకున్నాం. ఆమోసు గ్రంథం నుంచి సంఘం ఏమి నేర్చుకోగలదు? సంఘం అంటే మనం. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ ఆమోస్? పారసీల్లాగా ఉన్నామా? వేషధారణటువంటి వస్త్రాలు ధరించుకుని లోపల మాత్రం తప్పులు చేస్తూ ఉన్నామా? మత్తయి సువార్త 23:23 చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మాట, పరిసయ్యులారా, మీరు పుదీనాల్లో సోపుల్లోను జీలకర్రలోను పదవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి. వారు అక్కడ ఏం విడిచిపెట్టారు? మేము ఏదో పాటిస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం ఆలయాలకు వెళ్ళి అర్పణలు అర్పిస్తూ ఉన్నాం, కానీ వారు చేసేదంత అన్యాయమే. పారసీలు కూడా అంతే కదా, మేమంతా కరెక్ట్గానే చేస్తున్నాం ధర్మశాస్త్రం ప్రకారము, మీరు పదవ వంతు ఇస్తున్నారు రైట్, కానీ మీరు మర్చిపోయింది ఏమిటి చూడండి, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి. అసలైనవి మీరు చేయట్లేదు, కానీ వేరేది మీరు చేస్తూ ఉన్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేనని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేస్తున్నారు. సో ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫెల్ ద సేమ్ వే. మనమంతా కూడా అబ్రహాము కుటుంబానికి సంబంధించిన వారు, అబ్రహాము సంతతికి సంబంధించిన వారము. వీఆర్ సేఫ్, మనం క్షేమంగా ఉన్నాము, మనకి ఎటువంటి ఆపద రాదు అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ దేవుడు వారిని కూడా శిక్షించబోతున్నాడని చెప్పేసి వారు కనుగొనలేకపోయారు. సో మనము కూడా మనం దేవుని బిడ్డలము, ఏ విధంగానే జీవించవచ్చు. ఒకసారి దేవుని నమ్ముకుంటే మనం ఏం పాపం చేసుకున్నా కానీ దేవుడు ఆల్రెడీ క్షమించేశాడు, క్షమిస్తాడు కూడా. కాబట్టి మనం ఏ విధంగానే జీవించవచ్చు మీరు అనుకోవచ్చు. దట్ ఈస్ రాంగ్. ఎవరి పాపానికి వారి పరిష్కారం కట్టాల్సిందే. దేర్ ఇస్ అ డే ఫర్ ఎవ్రీబడి టు బి జడ్జ్డ్. అదే విధంగా ఆమోసు గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రార్థన గురించి. ఆమోసు ఈ మూర్ఖపు ప్రజలపై ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. పాపిస్ట్ జనాంగమైనటువంటి వారు, వారి గురించి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. మన జీవితాల్లో మనం ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాము? మన శత్రువుల గురించి మనం ప్రార్థన చేస్తున్నామా, లేదా వారు నాశనం అయిపోవాలని చెప్పేసి ఆశపడతా ఉన్నామా? మన పొరుగు వారి గురించి ప్రార్థన చేస్తున్నామా, లేదా వారు ఏమైపోతే నాకెందుకు అనుకుంటున్నామా? యు రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. బాధ్యత వహించాలి. మనం వేరే వారి రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నామా, లేదా నేను రక్షింపబడ్డాను నాకు అంతే చాలు అని తృప్తి పొందుతున్నావా? యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రే. ఆమోసు ప్రజల గురించి ప్రార్థన చేశాడు. మనము ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నామా? ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నామా? లేదా వారు ఏమైపోయినా నాకు అనవసరం ఉన్న ఆలోచనలో ఉన్నామా? ఉంటే దెన్ యు ఆర్ రాంగ్, ఇన్ రాంగ్ డైరెక్షన్. సో ప్రార్థన చేయాలి, మారు మనసు కలిగి జీవించాలి. 5:14 చూడండి. మీరు బ్రతికినట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. ఎవరో మన జీవితాల్లో తప్పు చేశారు కని చెప్పేసి మనం కూడా వారికి కీడు చేయాలనుకుంటే దట్ ఈస్ రాంగ్, అది తప్పు. సంఘము, ద చర్చ్ ఆఫ్ గాడ్, నాట్ అ డినామినేషన్ బట్ యాజ్ అ చర్చ్ ఆఫ్ గాడ్, యూనివర్సల్ చర్చ్ ఆఫ్ గాడ్. సంఘము, పక్షపాతం చూపిస్తూ ఉన్నావా? డబ్బున్న వారిని లేదా ఉద్యోగస్తులను ముందు కూర్చోబెట్టడం, లేదా ఉద్యోగస్తులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వటం, పేదవారిని మాత్రం నువ్వు పట్టించుకోకుండా పోతున్నావా? హౌ ఆర్ యూ డూయింగ్ యూ మినిస్ట్రీ? పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, స్తోమత ఉన్న వారికి ముందు సీట్లు, స్తోమత లేని వారికి వెనక సీట్ల. సంఘము పార్షియాలిటీ చూపిస్తుంది, కానీ దేవుని లేఖన ప్రకారం పార్షియాలిటీ, పక్షపాతం అనేది చూపించకూడదు. బికాస్ యాజ్ అ పాస్టర్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ గాడ్. అందరినీ సమానంగా చూడాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సెయింగ్. ఆమోసు గ్రంథం నుంచి ఏం నేర్చుకోవచ్చు? సామాజిక అన్యాయం గురించి నేర్చుకోవచ్చు, దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక గురించి నేర్చుకోవచ్చు. అదేవిధంగా ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలని నేర్చుకోవచ్చు. అదేవిధంగా పక్షపాతము చూపించకూడదు, కీడుని విసర్జించి మేలుని ప్రేమించే వారిలాగా మనం జీవించాలని చెప్పేసి ఆమోసు గ్రంథం తెలియజేస్తుంది. ఆర్ యూ గోయింగ్ టు టేక్ దట్ స్టెప్ టుడే? కీడుని వదిలిపెట్టి మేలుని ప్రేమిస్తావా? ఇతరులకు మేలు చేయాలి అని చెప్పేసి ఆశపడతావా? గాడ్ ఈజ్ వాచింగ్ యూ. హీఈస్ నాట్ సీయింగ్ యువర్ అవుట్వర్డ్ అపీరెన్స్. నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. You are responsible to answer God. We are responsible to answer God. We must pray for those who hate us. We must be impartial with others. Pakshapatham chuvinchoddu. Mari mukhyanga sangallo pedavarni pattichukokunda unnavarni pattichukune sangalu devuniki mahima kaliginchavu. Devuniki mahima aa sangalu kaliginchavu. So may God bless you with this message, and may you live as a people who love good. God bless you.
Thank you for watching Bible Prabhudalu. We are so glad to be a part of this ministry. And it's all because of the grace of our Lord that we are able to continue this ministry. You would find series of this episode available on our YouTube channel. That's Dr. Joel Madhas's YouTube channel. Please subscribe to it. Share it with all your family and friends and be a blessing. And if you have any questions or concerns or any prayer requests, you can always feel free to call us on the number below. See you again at the same time on the same channel next week. Till then, keep praying for this program. Thank you. God bless you.